నమస్కారం. గతంలో మనం బుద్ధిని ఎలా జాగృతం చేసుకోవాలి, లెఫ్ట్ హెమిస్ఫియర్ రైట్ హెమిస్ఫియర్ గురించి, అలాగే మనకొచ్చే సాఫ్ట్ థాట్స్ గురించి, హార్డ్ థాట్స్ గురించి సిస్టర్ చాలా బాగా చెప్పారు. అలాగే ప్రతి వాళ్లలో ఒక సహనం ఉంటుంది, ఆ సహనానికి ఒక హద్దు ఉంటుంది అని కూడా చెప్పారు. తర్వాత అందులో భాగంగా ఎవరైనా మనల్ని నిందిస్తే, ఆ తప్పు మన పట్ల లేకపోతే మనం ఎలాగ దాన్ని తిరస్కరించవచ్చు అన్నదానికి ఒక చక్కటి ఎగ్జాంపుల్ చెప్పారు. ఎవరైనా చెత్త ప్యాక్ చేసిస్తే మీరు తీసుకుంటారండి, మీరు స్వీకరించారు కదా, ఎంత చక్కటి ఎగ్జాంపుల్ ద్వారా చెప్పారు. మరి దీని గురించి మరింత వివరంగా మన సిస్టర్ ఉమారాణి గారిని అడిగి తెలుసుకుందాం.
ఓం శాంతి సిస్టర్. మీరు చెప్పినట్టుగా మన తప్పు లేకపోయినా పర్లు మనల్ని నిందించినప్పుడు మనం బాధపడతాం, కానీ మన తప్పు లేదు అని తెలిసినప్పుడు బాధపడటం అనవసరం. ఎంత బాగా ఒక చక్కటి ఎగ్జాంపుల్ చెప్పారు మీరు. చెత్త ఎవరైనా గిఫ్ట్ ప్యాక్ చేసిస్తే తీసుకుంటారా, మీరు యాక్సెప్ట్ చేస్తారా? చెయ్యరు కదా. అలాగే మీ తప్పు లేనప్పుడు మీరు ఎందుకు యాక్సెప్ట్ చేస్తారు? దీనికి ఏదైనా మీరు ఒక లైవ్ ఎగ్జాంపుల్ చెప్పగలరా? అంత అంటే అవతల వాళ్ళు నొచ్చుకోకుండా మనం అది రిజెక్ట్
చేయగలిగితే, చెత్త అనేసరికి ఎవరైనా సరే దాన్ని ఈజీగా రిజెక్ట్ చేయగలుగుతాం. కానీ అంటే ఇలా సూక్ష్మంగా మనకి సంబంధాల విషయంలో వచ్చినప్పుడు, ఫీలింగ్స్ లో ఎవరైనా మనల్ని ఎవరైనా హర్ట్ చేసినప్పుడు, ఇబ్బంది కలిగించినప్పుడు, బాధ పెడితే అది తట్టుకోవడం అనేది అది చాలా గొప్ప విషయం అనుకోండి. అంటే యూజువల్ గా మనము చేయడం అంత సాధ్యం కాదు కామన్ పీపుల్కి. దానికి ఎగ్జాంపుల్ ప్రాక్టికల్ గా అంటే నాకు తెలిసినటువంటిది, ఒకసారి మహాత్మా గాంధీజీ గురించి చెప్తుంటారు. ఆయన వేరే మహాత్ముడు అని చెప్పుకున్నాం మనం. అంటే ఆయన ఆలోచనలు, ఆయన వ్యవహారము అన్ని అంత మహోన్నతమైనటువంటి, కాబట్టి మనం ఆయనకి మహాత్మాన్ని టైటిల్ ఇచ్చాం. అయితే ఒకసారి ఇలాగే తను ఎప్పుడో షిప్ లో ప్రయాణం చేస్తూ ఉన్నప్పుడు ఒక విదేశీయుడు అనమాట, మన భారత్ లో అంతా తను తిరుగుతూ ఉన్నప్పుడు, అన్ని చోట్ల వెళ్ళినప్పుడు మహాత్మా గాంధీజీ గురించి ఆ పీరియడ్ లో అనమాట చాలా విషయాలు విన్నాడు. ఆయనలో ఉండే లీడర్షిప్ క్వాలిటీస్ గురించి, ఆయన ఎంతగా యూనిటీ తోటి అసలు మొత్తం ఇలా ఫైట్ చేస్తున్నాడు, అహింస ద్వారా, సత్యతతోటి, ఇవన్నీ విషయాలు తెలుసుకున్నాక కాస్త ఆయనకు అనిపించింది అసలు ఈ మహాత్మా అంటే ఎలా ఉంటాడు చూద్దాము అన్నట్టుగా. అసలు అనుకోకుండా ఆ రోజు షిప్ లో అతనికి ఎదురుగా అలాగా కూర్చొని ఆయనే మహాత్ముడని తెలిసింది గాంధీజీ అని. అప్పుడు ఆయన ఏం చేశాడంట, చూద్దాం ఈయనలో ఎంతటి మహోన్నత స్థితి ఉంది అనేది అనుకున్నాడేమో. వెళ్ళేసి ఆయన గురించి అన్ని చాలా బ్యాడ్ అబ్యూజెస్ అనమాట, అంటే ఎన్ని రకాలుగా నిందలు రాయాలో అన్ని రకాలుగా రాసేసి కొన్ని పేపర్స్ అనమాట, అలాగా ఒకటి రెండు విషయాలు కాదు అలాగా తను రాసినవి, అలాగా కొన్ని పేపర్స్ నిండా అలాగా తన గురించి అన్ని చెడ్డ చెడ్డ విషయాలు మహాత్మా గాంధీ గురించి రాసి ఆ వ్యక్తి ఏం చేశాడంటే దానికి ఒక పిన్ చేసి గాంధీజీ దగ్గరికి వెళ్లి చెప్తాడంట, సి గాంధీ, నీ దేశంలో నేను పర్యటించినప్పుడు నీ గురించి నీ మనుషులు చెప్పిన విషయాలు ఇవన్నీ కూడా నువ్వు చెప్పడం వీలు కాదు, చాలా చెప్పారు నీ గురించి, ఇవన్నీ ఒకసారి చదువుకోను అని చెప్పేసి ఇచ్చేస్తాడంట పేపర్స్. ఓకే అనేసి మహాత్ముడు తీసుకున్నారు. గాంధీజీ తీసుకుని పోతూ ఉంటే చదువుతూ ఉంటే అందులో ఏవి కూడా అసలు తనకు అసలు రిలవెంట్ గా, తన లైఫ్ కి అసలు సంబంధించిన విషయాలు ఏవి లేవు అందులో అనమాట. అతను రాసినది ఇప్పుడు జరిగిన సంఘటనలు కూడా కాదు. సో అలాగా అన్ని చదువుకుంటూ అలా ఎవరైనా మన గురించి నిజంగా అలాగే రాసి మన మొహం మీద ఇచ్చారనుకోండి, మనం చదువుకుంటూ ఉంటుంటే ఆ వ్యక్తి మన ఎదురుగా ఉండగా మనకు ఎలా అనిపిస్తుంటుంది, ఏం చేస్తుంటాం
మనం కూడా తిరిగి ఒక మాట అనే అవకాశం ఉంటుంది.
అయితే మరి గాంధీజీ ఏం చేస్తున్నారట అంటే, అక్కడ ఆయనలో ఏమాత్రం చేంజ్ రాలేదండి, ఫీలింగ్స్ లో కానివ్వండి, తన విషయంలో కానివ్వండి, అసలు తను థింక్ కూడా చేయలేదంట, ఆలోచించలేదు. చక్కగా లేచి వెళ్లి ఆ వ్యక్తి దగ్గర, ఎక్కడైతే కూర్చుంటారో ఆ వ్యక్తి దగ్గరకు వెళ్లేసి చెప్పారంట, సి జెంటిల్మెన్, ఏవైతే నువ్వు ఇచ్చావు కదా ఈ కాగితంలో ఉన్నవి ఏవి కూడా నాకు వర్తించేవి కావు, నాకు సంబంధించినవి కావు, అందుకని ఇవి నువ్వే ఉంచేసుకో, కానీ దీనికి పెట్టిన పిన్ ఉంది చూసావు, ఇది నాకు ఎప్పటికైనా పనికొస్తుంది కావచ్చు, ఇది మాత్రం నేను ఉంచుకుంటాను అన్నారంట. సింపుల్ గా అతనికి ఇచ్చేసారు, వచ్చి కూర్చున్నారండి. ఇప్పుడు రియాక్షన్ ఎవరిలో నడుస్తుంది? సో ఆ ఇచ్చినవన్నీ ఎవరికి వర్తించాయి? నేను పుచ్చుకోలేదు కదా, మహాత్మా గాంధీ పుచ్చుకోలేదు కాబట్టి అది ఇచ్చిన వాళ్ళకే వర్తించింది. అంటే అది చూడండి, అక్కడ ఏం రియాక్షన్ లేదు. బట్ అదే నార్మల్ కామన్ పీపుల్ కి మనం ఏం చేస్తామండి, నిత్య జీవితంలో కూడా జరుగుతున్నాయి కదా ఇవే సందర్భాలు ఎన్నో. సో అలాంటప్పుడు మనం కూడా కావాలనుకుంటే ఆ కాన్షియస్ మనలో తీసుకురాగలిగినట్టయితే అవేర్నెస్ అనేది, సో మనం ఇలాగా బిహేవ్ చేయడానికి మనకేం తప్పు లేదు అనమాట, మనం కూడా చేయొచ్చు, అక్సెప్ట్ చేయరని కాదు ఎవరైనా సరే. సో అలాగే చేయడంలో చాలా మహోన్నత స్థితి ఉన్నది, అందులో మనకి కూడా ఎంతో సెల్ఫ్ ఎస్టీమ్ అంటారు, స్వాభిమానం పెరుగుతుంది మన లైఫ్ పైన, మనకు చాలా గర్వంగా ఫీల్ అవుతూ ఉంటాము, ఇంట్రెస్ట్ అనేది పెరుగుతుంది, ఎందరిలోనూ మనం మార్చే శక్తి వస్తుంది. ఆ వ్యక్తి కూడా చూడండి ఆ బిహేవియర్ ఎప్పుడైతే చూస్తారో అప్పుడు యాక్సెప్ట్ చేస్తారు ఇతను నిజంగా మహాత్ముడే గొప్ప లీడర్ అని చెప్పేసి చెప్పకుండానే ఆ చిన్న వ్యవహారం తోటి
మార్పు వస్తుంది
అతనిలో. ఇంకొకసారి నేను ఎప్పుడు కూడా అండర్ ఎస్టిమేట్ చేయకూడదు ఎవరినైనా అనేటువంటి భావనలు చేంజ్ ఆటోమేటికల్లీ తీసుకొస్తాం. ఎంత సూక్ష్మంగా చెప్పండి, అది ఎక్కడ ఎప్పటి నుంచో ఉన్న సంస్కారం కదా ఆ వ్యక్తిది. ఒక చిన్న బిహేవియర్ తోటి చూడండి మహాత్మా అంటే అదే అనమాట. గొప్ప ఆత్మలు ఎవరైతే ఉంటారో స్పిరిచువల్ మైండెడ్ ఉంటారు ఎలా పనిచేస్తుంది మరి అందరూ చెయ్యరు అలాగా. అంటే ఏంటి అది ఒక సంస్కారం అనేది అతనిలో ఉంది. ఎలాంటి వ్యక్తి నన్ను హర్ట్ చేసినా సరే ఇబ్బంది పెట్టించినా సరే నేను ఎలా ఉండాలి అనేది తనకు తాను నిర్ధారించుకున్నారు తన జీవితంలో అనమాట. ఒక వ్యక్తిత్వాన్ని తను తయారు చేసుకున్న తర్వాత తనకు తెలుసు సార్ ఆ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అనేది తనలో ఉంది కదా, నేనెవరు యాక్చువల్లీ నిజంగా నాకు జరిగిందా అసలు ఎవరితోటైనా ఉందా నాకు ఇది ఏమి లేదు తనకు తెలుసు. హీస్ వెరీ కాన్ఫిడెంట్ అబౌట్ హిమ్సెల్ఫ్ అబౌట్ హిస్ కంట్రీ పీపుల్. ఎందుకు నేను రియాక్ట్ అవ్వాలి? సో కాబట్టి అలా నేను ఏదైతే తయారు చేసుకుంటున్నాను సంస్కారం దాన్ని బట్టి నేను ఎప్పుడు రియాక్ట్ రెస్పాన్స్ అనేది ఉంటుంది.
మీరు అన్నట్టుగా ఈ ఆత్మకి ఉన్న మూడు శక్తులు మనసు బుద్ధి తర్వాత సంస్కారం ఇప్పుడు మీరు చెప్పారు. ఈ సంస్కారం గురించి వివరంగా చెప్పండి. అసలు ఈ సంస్కారం అనేది ఎలాగ మొదలవుతుంది మనిషిలో?
సంస్కారం అంటే ఆ పదం దాన్ని మనం యూజువల్ గా వాడే పదం ఏంటంటే అలవాటు అంటామండి. ఏదైనా హ్యాబిట్ అనేది అలవాటు అయింది అని అంటే ఒక సంస్కారం అయింది అని అంటే అది ఒకసారి ఆలోచిస్తే కాదు నాకు అది. ఒకసారి వినంగానే నేనేదో చేయాలి అనుకుంటే నాకు రాదు అది. సో కాబట్టి ఈ అలవాటు అనేది నేను ఏదైనా ఒక విషయం గురించి పదే పదే ఆలోచిస్తూ మాట్లాడుతూ ఆ పనిని సెవెరల్ టైమ్స్ రిపీటెడ్ గా చేస్తూ పోయాను అనుకోండి అప్పుడు అదొక హ్యాబిట్ అలవాటు అయిపోయింది. ఎగ్జాంపుల్ ఏంటంటే మనం డ్రైవింగ్ చేస్తాం మొదలెడతాం. సో ఫస్ట్ రోజు ఎలా ఉంటుంది మీకు స్టీరింగ్ పట్టినప్పుడు? చక్కగా పక్కన వాళ్ళు కూడా అవన్నీ ఉండాలి వాళ్ళ చేతులలో అనమాట. బ్రేక్ వేయాలి ఎప్పుడు అవన్నీ మన చేతుల్లో ఉంటుందండి. మనం చేస్తూ ఉంటుపోతుంటే ఫస్ట్ టైం లో అన్ని అయిపోతాయి యాక్సిడెంట్స్. సో నాకు కాన్ఫిడెన్స్ అనేది ఎప్పుడు వస్తుంది? నేను ఒక్కదాన్ని కూడా అలాగే వెళ్ళగలుగుతాను డ్రైవింగ్ చేస్తూ, నో ప్రాబ్లం. ఎక్కడ బ్రేక్ వేయాలి, ఎక్కడ నేను రేస్ చేయాలి, ఎక్కడ ఎప్పుడు ఎలాగ నేను డ్రైవ్ చేయాలి, ఇదంతా నాకు అలవాటైపోయింది. సో కాబట్టి ఈ సంస్కారం అనేది ఒక్క రోజులో ఒకసారి చేయడం తోటి కాదు, నాకు పదే పదే మళ్ళీ మళ్ళీ రిపీటెడ్ గా సెవెరల్ టైమ్స్ ఎప్పుడైతే మనం ఏదైనా చేస్తాం అది మంచి కావచ్చు చెడు కావచ్చు, మనకు అవసరం వచ్చేది కావచ్చు అవసరం లేదా కావచ్చు. సో ఇలా చూసుకుంటే మనం ప్రతి ఒక్కరి వ్యక్తిత్వంలో మరి ఎలాంటి సంస్కారాలు ఎలాంటి అలవాట్లు ఉన్నాయి అనేది మనం ఈ ఎప్పుడైతే మనం ఆత్మ గురించి ఆధ్యాత్మిక చింతన విషయంలో మనం మాట్లాడుకుంటూ వస్తున్నామో ఇది అనమాట మనం చూసుకోవాల్సింది ఆత్మ పరిశోధన.
సిస్టర్ మీరు అలవాట్లు అనేదే మన సంస్కారంగా అవుతాయని చెప్తున్నారు కదా, అయితే అసలు ఎన్ని రకాలుగా ఈ అలవాట్లు ఉంటాయి, అవి ఎలాగ సంస్కారం అవడానికి ప్రభావితం అవుతాయి?
ఈ అలవాట్లు మనకు మామూలుగా చెప్పుకుంటారు అంటే పూర్వజన్మ నుంచి కూడా మనకి రావచ్చండి ఇవి సంస్కారాల రూపంలో. పూర్వజన్మ నుంచి వచ్చిన సంస్కారాలతో పాటుగా మనకు ఇప్పుడు మనం పుట్టిన తర్వాత కూడా మన తల్లిదండ్రుల పెంపకంలో అలాగే మన చుట్టూ ఉన్నటువంటి పరిసరాలు వాటిని గమనిస్తూ మనం అలవాటు చేసుకున్నటువంటి కొన్ని సంస్కారాలు ఉంటాయి. మన చదువు సంధ్యలు ఏదైతే ఉంటాయో వాటి వల్ల అబ్బేటువంటి సంస్కారాలు కొన్ని ఉంటాయి చదువుతో కూడా విద్య ద్వారా. ఎన్ని సంస్కారాలు ఇప్పటి వరకు నాకు ఎలాంటివి ఉన్నా సరే తొందరగా నన్ను ప్రభావితం చేయగలిగే సంస్కారం అని అంటే మార్చడానికి కానీ ఏదో రకంగా మంచి నుంచి చెడు కావచ్చు చెడు నుంచి మంచికి, అది ఎట్లా అంటే మనకు సాంగత్యం ఫ్రెండ్స్. మనం ఎవరి సాంగత్యంలో ఉంటున్నాం ఎవరి ఫ్రెండ్షిప్ లో ఉంటున్నామో వాళ్ళ యొక్క ప్రభావం కూడా మన అలవాట్లు సంస్కారాల పైన చాలా ఉండొచ్చు ఇలాగా. సో ఈ విధంగా మనకు మూడు రకాలుగా ఈ సంస్కారాలు ఎక్కువగా మన యొక్క వ్యక్తిత్వంలో ప్రభావితం చెప్తూ ఉంటుంటాయి.
అంటే ఎలా తెలుస్తుంది మనకి ఇప్పుడు సంస్కారం అనేది అది అలవాట్ల రూపంలో అయిందా లేదా బయట ప్రపంచం నుంచి వచ్చిందా, పెంపకం వల్ల వచ్చిందా, లేకపోతే జన్మతహా వచ్చిందా, ఎలాగ తెలుస్తుంది తేడా?
ఇది మనము ఇది పూర్వజన్మ నుంచి వచ్చిన అలవాట్లు ఏవైతే ఉంటాయో అండి, ఎలాగంటే ఫర్ ఎగ్జాంపుల్ చూసుకున్నట్టయితే కొంతమంది పిల్లలు పుట్టినప్పటి నుంచే ఎంతటి నైపుణ్యతను చూపిస్తారు అంటే ఎంత గొప్ప మేధావులు పండితులు కూడా వల్లవేలేనటువంటి శ్లోకాలన్నీ కంఠస్థం చేసి వేదాలను వాళ్ళు చక్కగా అప్పగించేస్తారనమాట. వాళ్ళకేంటి అంత సాధన వాళ్ళ జీవితం అంతా చేయలేదు, వాళ్ళంత చిన్న వయసులో వాళ్ళకి ఏమాత్రం సాధన చేయకుండా జస్ట్ ఒక్క స్కోప్ అనమాట. ఒక్కసారి వాళ్ళలాగా చూసి వెంటనే వస్తాను అంతే. ఇంతవరకు వాళ్ళ జీవితం అంతా చేస్తూ వచ్చినటువంటి వాళ్ళు కూడా చేయలేని విధంగా అంత కంఠస్థం చేసి ఆ శ్లోకాలన్నీ అప్పగించేస్తారండి గడగడ. అలా రావడానికి కూడా కారణం మనం మామూలుగా ఏం చెప్తాం అప్పుడంటే ఇదంతా పూర్వజన్మ సుకృతం అంటాం కదా, ఎవరు ఇచ్చారు ట్రైనింగ్ వాళ్ళకి? ఇప్పుడు పుట్టగానే వాళ్ళని ప్రాక్టీస్ చేయలేదు ఇంకా చాలా గొప్పగా, అంత టైం కూడా లేదు వాళ్ళకి. అలాగా మనం ఇప్పుడు పుట్టిన తర్వాత మన చుట్టూ ఉన్న పరిసరాలు, మన తల్లిదండ్రుల పెంపకం నుంచి కూడా మనకి కొన్ని అలవాట్లు వస్తూ ఉంటాయని చెప్పుకున్నాం. అలా ఎలా ఉంటుందంటే, అంటే పూర్వజన్మ సంస్కారాలు అయితేనేమో మన తల్లిదండ్రుల పెంపకంలో ఉంటూ కూడా, చూడండి తల్లిదండ్రులు ఒకే తల్లిదండ్రులకు పుట్టినటువంటి పిల్లలు ఇద్దరు కూడా ఒకే వయసులో కొంచెం ఒకటి రెండు సంవత్సరాల తేడా ఉండొచ్చు. సో అయితే ఒకసారి తల్లిదండ్రులు లేనప్పుడు ఇంట్లో పిల్లలకి అక్కడ చక్కగా డబ్బు కనిపిస్తుంది, ఎక్కడో పెట్టేశారు తల్లిదండ్రులు తొందరలో ఏదో లోపల పెట్టుకుని వెళ్ళిపోయారు అనుకోండి. ఆ సమయం వచ్చినప్పుడు బయట ఒకవేళ ఐస్ క్రీమ్ అమ్మేవాడు వస్తారు, ఎక్కడో ఒకటి వాళ్ళకి ఏదో ఒక టెంప్టేషన్ కనిపిస్తుంది అన్నప్పుడు, అరే డబ్బు ఉంది కదా మనకు మమ్మీ లేదు కొనివ్వడానికి, వెళ్ళి కొనుక్కుందాము అని చెప్పేసి పెద్ద అబ్బాయి అనొచ్చు. కానీ చిన్నవాడికి కూడా అదే టెంప్టేషన్ ఉంది, వాడు చూస్తున్నాడు బాబు ఐస్ క్రీమ్ బండి ముందుకు వచ్చేసింది, ఇప్పుడు మమ్మీ లేదు ఎలాగా ఇప్పుడు తినాలి, టెంప్టేషన్ వస్తుంది. పెద్ద అబ్బాయి అంటున్నాడు పదరా వెళ్దాం అంటే వద్దు మమ్మీ రాకుండా మమ్మీకి చెప్పకుండా తీస్తే తప్పు అని వీడంటాడు. ఇద్దరిలో చూడండి ఒకే సిచ్యువేషన్, బట్ దాని రెస్పాన్స్ ఎలా ఉంది ఇద్దరిది? ఒక రకంగా లేదు. ఇప్పుడు తల్లిదండ్రులది కాదు కదా ఇక్కడ. సో అంటేంటి అది, ఎంత గత జన్మ నుంచి అతనితో పాటు వచ్చిన సంస్కారం అక్కడ అతన్ని యాక్టివేట్ చేస్తుంది, స్టిమ్యులేట్ చేస్తుంది అతని ఆలోచనలు అనమాట. ఇంకొక అబ్బాయిలో కూడా అలాగే అనమాట. సో ఇలాగా తల్లిదండ్రుల పెంపకం ద్వారా వచ్చినటువంటి సంస్కారాలు ఏవైతే ఉంటాయో, మనకి ఫర్ బెస్ట్ ఎగ్జాంపుల్ మనం చెప్పుకుంటుంటాం శివాజీ ఉన్నారు. శివాజీ అనగానే ఆయన చిన్నప్పటి నుంచి చూడండి అలా తయారయ్యాడు అని అంటే గుర్తొచ్చేది ఎవరు వెంటనే?
తల్లి.
తల్లి కదా. సో ఆ విషయం వచ్చినప్పుడు ఒక చిన్న జోక్ గా చెప్తూ ఉంటాం మనం కొన్ని సంస్కారాల విషయం అలవాట్ల గురించి వచ్చినప్పుడు. ఒకసారి ఒక స్కూల్లో అనమాట, ఒకసారి ఒక అబ్బాయిని లేపి ఎలక్ట్రిసిటీ లెసన్ గురించి చదువురా అని నిలబెడతారు. సో ఆ అబ్బాయి లేస్తాడు పుస్తకం తీసుకొని ఎలక్ట్రిసిటీ చాప్టర్ చెప్తూనే ఎలక్ట్రిసిటీ అనడానికి ఆ అబ్బాయి ఎలక్ట్రిసిటీ అని చదువుతుంటాడు అనమాట. సో ఆ సార్ పాపం ఎన్నిసార్లు మళ్ళీ అనరా ఎలక్ట్రిసిటీ అని అంటే ఎలక్ట్రిసిటీ అని అంటాడు అనమాట. ఎంతసేపు ఎన్నిసార్లు చెప్పించినా ఎలక్ట్రిసిటీ ఎలక్ట్రిసిటీ అంటాడేంటి అబ్బాయి విసుగొచ్చేస్తుంది, ఇంకా సరే చేస్తాడు పాపం ఆ అబ్బాయి ఇంకా లేకపోతే అలా అని చెప్పేసి ఒకసారి వాళ్ళ ఫాదర్ కనిపిస్తారు, ఆ అబ్బాయి వాళ్ళ తండ్రి. గుర్తొచ్చింది అనమాట, అసలు ఏంటండి మీ అబ్బాయి కాస్త ప్రాక్టీస్ చేయించవచ్చు కదా ఇంట్లో, మీ అబ్బాయి ఎన్నిసార్లు చెప్పించినా ఎలక్ట్రిసిటీని ఎలక్ట్రిసిటీని అంటున్నాడు కదండి అంటే. అప్పుడు వాళ్ళ నాన్నగారు ఏమంటారంటే మా అబ్బాయి కెపాసిటీనే అంతండి అంటాడు అనమాట. అంటే కెపాసిటీ ఏంటండి అంటే మా అబ్బాయి కెపాసిటీనే అంతండి. ఓహో కెపాసిటీ అంటున్నాడా అని చెప్పేసి సార్ అర్థం చేసుకుని ఇది ఎక్కడ బాబా గొడవ అని చెప్పేసి ఇంకా వాళ్ళ తండ్రి గారే అలా మాట్లాడుతుంటే ఇంకా బాబు మా అబ్బాయికి ఏం నేర్పించగలుగుతాడని అనుకున్నారు. ఒక రోజు వాళ్ళ తాతగారు కూడా కనిపించారండి, ఏదైతే విషయం తెలుసుకుందామని వాళ్ళ తాతగారి దగ్గర ఈ ప్రస్తావన తీసుకొచ్చి మీ మనవడేమో ఇలా అన్నాడండి ఎలక్ట్రిసిటీ అన్నంటే ఎలక్ట్రిసిటీ అన్నాడు, మరి మీ అబ్బాయిని కూడా మీ అమ్మ మనవడిని మార్చి కాస్త నేర్పించండి అంటే మీ అబ్బాయి ఏమన్నాడు కెపాసిటీనే అంత అండి అని చెప్పారు. ఇప్పుడు ఎందుకండి ఇలాగ వీళ్ళకు అంటే అప్పుడు వాళ్ళ తాతగారు ఏమన్నాడంటే మీరు పబ్లిసిటీ చేయొద్దండి అన్నాడు. అంటే దీని ఏమంటాం మనం, ఇది కొన్నిసార్లు మనకి జీన్స్ ద్వారా వచ్చేటువంటి కొన్ని సంస్కారాలు అని చెప్పుకుంటూ ఉంటాం, బట్ యాక్చువల్ గా చూసినట్టయితే అండి ఇది ఈ సంస్కారం అనేది చాలా సటల్ లెవెల్లో సూక్ష్మంగా ఉండేది, ఆత్మలో ఉండేది అనమాట. బట్ ఈ జీన్స్ ద్వారా ఏదైతే వచ్చిందో అది ఫిజికల్ అలాగా రావడం అనేది ఎక్కువగా తల్లిదండ్రుల ద్వారా జీన్స్ ద్వారా వచ్చేటి ఏవైతే ఉంటాయో అలవాట్లు అవి మనకి ఫిజికల్ గా ఎక్కువగా ఉంటాయి అనమాట, దాని ఎఫెక్ట్ అనేది సంస్కారాల కంటే కూడా అనమాట. కొన్నిసార్లు సంస్కారాలు కూడా ప్రభావితం చేస్తూ ఉన్నాయి ఇప్పుడు శివాజీ విషయంలో వచ్చినప్పుడు అనమాట. మెజారిటీ మాత్రం మనకు జీన్స్ మాత్రం మనకు ఫిజికల్ బాడీ పైన ఉంటుంది వాటి అనమాట.
సిస్టర్ మీరు పూర్వజన్మ సంస్కారం గురించి ఇప్పటి చుట్టుపక్కల ఉన్న పెద్దవాళ్ళు ప్రపంచం వల్ల వచ్చే సంస్కారం గురించి, జీన్స్ ద్వారా వచ్చే సంస్కారం గురించి అనేక రకాలుగా చెప్పారు. అయితే ఈ పూర్వజన్మ సంస్కారం విషయానికి వస్తే, ఇప్పుడు మనం ఈ జన్మలో ఎంత మంచి చేసినా గానీ కష్టాలు అనుభవించే వాళ్ళని చూస్తూ ఉంటాం. అయ్యో ఎంత మంచి వాళ్ళకే కష్టాలు వస్తాయని అనుకుంటూ ఉంటారు, ఎన్ని మంచి పనులు చేసినా మాకే ఈ కష్టం రావాలని కూడా అనుకుంటుంటారు. అలాగే ఎంత చెడు పనులు చేసినా మనం ఇప్పుడు వాళ్ళ రోజున ఎంతో చూస్తున్నాం, కుళ్ళు అవినీతి అన్ని స్వార్థం అన్ని చూస్తున్నాం, బట్ వాళ్ళు చాలా మంచి పొజిషన్ లో చాలా సుఖాలు అనుభవిస్తున్నారు. వాళ్ళని మారమంటే, చెడుగా ఉన్నారు కదా మారమంటే, నేను సుఖంగానే ఉన్నాను కదా అని, ఈ సంస్కారంతో ఈ కుసంస్కారంతో నేను బానే ఉన్నాను కదా అనే అవకాశం కూడా ఉంటుంది. అసలు ఎందువల్ల అంటే మంచి చేస్తున్నా చెడు జరుగుతుంది, చెడ్డగా ఉన్నా వాళ్ళకి మంచి జరుగుతుంది, దీనికి పూర్వజన్మకి ఏమన్నా సంబంధం ఉందా?
ఇది చాలా లాజిక్. ఎందుకంటే మనుషులు కొంతమందిని మారకుండా చేసేది మంచి వైపు, అంటే ఇలాంటి అన్ని చూస్తూ చాలా మందిలో ఒక డిసప్పాయింట్మెంట్ అనమాట. నేను మంచి చేస్తూ పోతే వాళ్ళందరూ అంత మంచి చేశారు, వాళ్ళకి ఏమైంది, వాళ్ళ ఇంట్లో అందరూ చనిపోయారు, ఒక్కరిని కూడా భగవంతుడు బతికించలేకపోయాడే, అతను అంత మంచి చేస్తే తనకు వచ్చింది ఏంది అనుకోవచ్చు కదా. సో అలాంటి విషయం వచ్చినప్పుడు అబ్బో నేను కూడా మంచి చేసి చేసి నేను ఇలాంటి కష్టాలనే అనుభవించాల్సి వస్తుందేమో, దాని బదులు ఎంత సమాజానికి చెడు చేస్తున్న వ్యక్తి అయినా సరే చూడండి నన్ను మాత్రం హాయిగా రోజు రోజు ప్రోగ్రెస్ లోనే వెళ్తున్నాడు, చాలా ఉన్నతిలోకి వెళ్ళిపోతున్నాడు అని సరి, అసలు ఒక విషయంలో కూడా అతనికి నష్టం కలిగింది ఎప్పుడు చూడలేదే అని ఇలా బేరీస్ వేసుకుంటూ కొన్ని కొన్ని సార్లు ఏంటంటే మనిషి అసంతృప్తికి లోనవుతాడు, ఇంకా నెగ్లెక్ట్ చేస్తారు తన గురించి ఆలోచించడం. చాలా మటుకు ఇలాగ జరుగుతూ ఉంటది. ఒక యూత్ స్టేజ్ లో కావచ్చు, అనలిటికల్ గా థింకింగ్ చేసినప్పుడు చాలా మంది ఇలాగ రావచ్చు నిర్ణయానికి అనమాట. బట్ ఇది మంచి విషయం అనమాట, ఇది మనం దీని గురించి ఆలోచించడం. దీని కర్మ సిద్ధాంతం ముఖ్యమైనది ఇది ఎక్కడ అనమాట మనకు తెలిసేది. ఇప్పుడు ఈ జీవితంలో చాలా మంచి పనులు చేస్తున్న వ్యక్తి అందరికీ దాన ధర్మాలు చేస్తూ అందరికీ హెల్ప్ఫుల్ గా ఉంటూ అందరికీ ఎప్పుడు కోఆపరేట్ చేస్తూ ఉన్నప్పటికీ కూడా ఎవరికి ఎప్పుడు చెడు చేయకపోయినా, బట్ అతనికి మాత్రం అన్ని విధాల అన్ని విషయాలలో చెడే జరుగుతుంది జీవితం అంతా. ఇది మనకు అంతుపట్టని లాజిక్ అనమాట ఇక్కడ. ఎందుకంటే మనం ఆ వ్యక్తిని చూస్తున్నది కేవలం వర్తమానం మాత్రమే అనమాట. వర్తమానంలో అతను చేస్తున్నటువంటి కర్మలు ఏవైతే ఉన్నాయో ఈ కర్మలను బట్టి అతడు ఏదైతే తింటున్నాడో ఇప్పుడు ఫలాలు వాటితో పోల్చుకుంటున్నాం. బట్ నేను ఇప్పుడు ఏదైతే ఒక పంట రావాలి అని చెప్పేసి విత్తనాలు నాటుతున్నానో, మరి నేను ఇంటికి వచ్చి ఏదైతే ఆ శ్రమ చేశాక తింటున్నానో, ఇప్పుడు ఆ నాటి వచ్చిన విత్తనందేనా నేను తింటున్నది ప్లేట్ లో?
కాదు, పూర్వం
ముందు వేసినటువంటి విత్తనం యొక్క ఫలాన్ని నేను ఇప్పుడు భుజిస్తున్నాను. ఆ భుజించడంలో కూడా నేను ఇంతకు ముందు చేసినటువంటి శ్రమ ఫలితాన్ని ఎంత క్వాలిటేటివ్ ఫుడ్ తింటున్నావు అనేది దాన్ని బట్టి ఆధారపడి. కాబట్టి కొంతమందికి ఎండిపోయిన రొట్టెనే తినాల్సి రావచ్చు, కొంతమందికి పచ్చడి మెతుకలే తినాల్సిన కర్మ రావచ్చు, కొంతమందికి అన్ని విధాల పంచభక్ష ప్రమాణాలతోటి ముందుకు రావచ్చు. ఇది నేను ఇంతకు ముందు చేసిన కర్మల యొక్క ఫలాలను నేను భుజిస్తున్నాను. అయితే ఇక్కడ కూడా ఏంటి అంటే మన కర్మల విషయంలో వచ్చినప్పుడు కూడా మనం నిత్య జీవితంలో మనం ఏదైతే సుఖ దుఃఖాలు కష్ట నష్టాలు బాధలు సంతోషం ఆనందాన్ని అనుభవిస్తున్నామో మనం చేస్తున్న ప్రతి కర్మలో, ఇప్పుడు చేసే కర్మ ద్వారా నాకు లభిస్తున్న ఫలం కాదది. సో కాబట్టి మంచి పనులే చేస్తున్న వ్యక్తి అతను మనం అనుకోం కదా గత జన్మలో అతను అన్ని చెడ్డ పనులు చేసి ఉండొచ్చు, ఇంత ఘోరమైనటువంటి నరకాన్ని అనుభవిస్తున్నాడు ఈ జీవితం, ఎవరికి ఎలాంటి చెడు చేయకుండా అంటే మనం నమ్మం. ఎందుకంటే ఇప్పుడు అతనిలో లేదు కదా వ్యక్తిత్వం, పర్సనాలిటీ, ఎలాగా సంస్కారాలు మాత్రం కనిపించట్లేదు అతనిలో మనకి.
అంటే మనం అనుకున్న సిద్ధాంతం ప్రకారం ఒక ఆత్మ సంస్కారాన్ని పురస్కరించుకుని అది ఒక జీవి నుంచి బయటకు వెళ్లి వేరే శరీరాన్ని ఆక్యుపై చేసినప్పుడు ఈ బుద్ధి సంస్కారం తనతో పాటు వస్తాయి అనుకున్నాం. మరి ఇక్కడ మంచి సంస్కారం ఉన్నప్పుడు ఆ ఆత్మకి గత జన్మలో, ఈ జన్మకు వచ్చేప్పటికి ఆ సంస్కారం ఎందుకు మారుతోంది, చెడు ప్రభావం ఎందుకు పడుతోంది?
చెడు ప్రభావం ఎందుకు పడింది? కాబట్టి
ఇప్పుడు మంచి ఈ జన్మలో మంచి చేస్తే వచ్చే జన్మలో దాని ఫలితం అనుభవిస్తున్నాడు, అప్పుడు చేస్తోంది కాదు. అతను చెడ్డవాడే అయినా మంచి ఫలాలు అనుభవిస్తున్నాడు. బట్ హౌ కమ్ ఇక్కడ మంచివాడైన వ్యక్తి అక్కడ చెడ్డవాడు ఎలా అయ్యాడు వచ్చే జన్మలో?
సో ఇలా ఏమవుతుందంటే ఒక వ్యక్తి తన జీవితం అంతా చెడ్డ పనులు చేస్తూ ఉన్నప్పుడు, వాల్మీకి గురించి మనకు తెలుసు, వాల్మీకి ఎలా ఉండేవాడు మొదట్లో
క్రూరుడు, పోయేవాడు, వేటగాడు
అలాంటి అతను మరి అంతటి గొప్పటి రామాయణాన్ని రాయగలిగాడు అని అంటే, రచించాడు అని అంటే ఆ మార్పు ఎలా వచ్చింది అతడికి? ఏమైపోయింది? ఏదో ఒక ఘటన, ఏదో ఒక వ్యక్తి కారణంగా మనలో రియలైజేషన్ అనమాట. అక్కడ ఏమడిగారు, నువ్వు చేసే కర్మ ఫలం వాళ్ళు దాని ఫలాలు అనుభవిస్తున్నారు, దాని పాపకర్మ ఫలితం ఏదైతే ఉంటుందో వాళ్ళు అనుభవిస్తారా అడుగు నీ భార్యను పిల్లల్ని? చేయలేరు వాళ్ళు. సో అలాంటప్పుడు వెంటనే తనకు తాను ఒకసారి ఆలోచించుకున్నప్పుడు, అప్పుడు నేను ఎందుకు చేయాలి, ఇది నేనే అనుభవించాలి పాపాలన్నీ అనేటువంటి రియలైజేషన్ వచ్చిన తర్వాత ఏమనుకున్నాడు అతను, అప్పటి నుంచి నిర్ధారించుకున్నాడు, డిటర్మినేషన్ అనమాట, స్ట్రాంగ్ విల్ పవర్ అవేకనింగ్ అనమాట అక్కడ తనకి. ఆ పాయింట్ లో జాగృతి అయిపోయింది. ఏది జాగృతి అయింది? ఏంది ఇక్కడ
బుద్ధి సంస్కారం,
బుద్ధి అనమాట, సంస్కారం ఉంది అదే. ఇది సంస్కారం మార్చాలి అని ఇప్పుడు ఆలోచిస్తుంది ఎవరు, గట్టిగా నిర్ణయిస్తుంది ఎవరు? బుద్ధి అనమాట. ఈ బుద్ధి జాగృతమైనప్పుడు ఆ క్షణం నుంచి ఇప్పుడు బుద్ధి స్ట్రిక్ట్ అయిపోతుంది అనమాట. ఎస్, ఇప్పటి నుంచి నేను ఇక జీవితంలో ఎవరి కోసమైనా సరే నేను చెడు కర్మ చేయను, ఎందుకంటే దాని ఫలం నేనే అనుభవిస్తాను. ఇప్పుడు కాకపోయినా మరిన్ని జన్మలకైనా నేనే అనుభవించాలి, నా భార్య పిల్లలు కాదు అనుకున్నప్పుడు నేను గట్టిగా నిర్ధారించుకుంటున్నాను. ఇక్కడ అనమాట నా బుద్ధి ఎప్పుడు స్ట్రాంగ్ గా ఉంటది, అలాంటిది ఏ సందర్భం వచ్చినా నేను ప్రాణమైనా విడుస్తాను, కానీ నేను అలాంటి తప్పు చేయను అనే నిర్ధారణకు వచ్చినప్పుడు ఇది ఒక స్ట్రాంగ్ విల్ పవర్ సంస్కారం నాలో ఏర్పడదు కదా. సో కాబట్టి ఆ చివరి ఎండింగ్ లో అతని వ్యక్తి మారాడు,
అదే జన్మలో రియలైజేషన్ పాయింట్ వచ్చేసాక.
అయితే ఏమైపోయింది ఇక్కడ అంటే అంతమతి సోగతి అని చెప్పుకుంటాం మనం. మనిషి అంతిమ సమయం చనిపోతున్నప్పుడు ఎలాంటి ఆలోచనలతో చావాలని చెప్తారు చెప్పండి మనకు?
మంచి ఆలోచనతోని
స్మృతిలో వెళ్ళాలి, భగవంతుడి ధ్యానంలో వెళ్ళాలి. ఎందుకంటే నువ్వు నారాయణ స్మృతిలో పెడితే నారాయణ లాంటి జన్మ దొరుకుతుందని చెప్పారు. అందుకని ఎంతటి పాపాలు చేసే వ్యక్తి అజామిల్ లాంటి వాడు కూడా కొడుకు పేరు నారాయణ అని పెట్టుకుంటే చివరిలో నాకు కొడుకుని తలిస్తే నారాయణ గుర్తొచ్చినట్టు అన్న భావనతోటి అలాగనమాట. సో కాబట్టి ఆ ఆఖరి స్మృతి ఏదైతే ఉందో మన లైఫ్ ఆఫ్టర్ డెత్ అనమాట, మనం ఈ శరీరం విడిచాక ఆత్మకి లైఫ్ అనేది కంటిన్యూషన్ ఉందన్నమాట, ఆన్గోయింగ్ ప్రాసెస్. సో నెక్స్ట్ లైఫ్ ఏదైతే మళ్ళీ శరీరం తీసుకుందో ఆత్మ, ఇప్పుడు ఈ శరీరంతో ఆ పిల్లవాడు చూడండి ఇద్దరు వేరే డిఫరెంట్ రెస్పాన్సెస్ ఉన్నాయంటే అక్కడ. సో లాస్ట్ జన్మ నుంచి వచ్చినటువంటి స్మృతి సంస్కారం కాన్షియస్ అనమాట, అదేంటిది దీన్నే సబ్ కాన్షియస్ మెమరీ ఉండింది. ఇప్పుడు నన్ను నా మనసు ఇలా ఆలోచించమని యాక్టివేట్ చేస్తుంది, స్టిమ్యులేట్ చేస్తుంది ఏంటంటే నా సంస్కారం సభ్యత. నాకు ఆల్రెడీ ఉంది అనమాట అది డీప్ రూటెడ్ గా సంస్కారం అనేది ఇంప్రెషన్స్, ఎందుకంటే నేను చాలా సార్లు అది చేసి నిర్ధారించుకున్నాను దాన్ని ఇంకా గట్టిగా అనమాట. సో అదే నాకు ఎప్పుడు స్టిమ్యులేట్ చేస్తుంది నా ఆలోచన కూడా. సో కాబట్టి గత జన్మ అన్ని చెడు కర్మలు చేసిన తర్వాత నేను చివరి దశలో రియలైజ్ అయ్యాను, ఇంకా నేను ఎప్పుడు ప్రాణం పైన చెడు చెయ్యను అని. అండ్ నాకు ఆ రియలైజేషన్ కావడంతో నేను అంతవరకు చేస్తూ వచ్చినటువంటి కర్మలంతా పాపం పోయిందంటామా పోతుందా? సరిపోదండి, కానీ అప్పటి నుంచి అయితే మారిపోయి మంచి పనులు చేస్తూ వస్తున్నాడు కదా అతడు, మరి అయితే మైనస్ అవ్వాలి కదా ఇక్కడ. కానీ కావు అలా కూడా మైనస్ కదా, అంటే నువ్వు మంచి కర్మలు చేస్తూ వచ్చేసావు, ఈ జన్మ అంతా మంచివి చేస్తున్నావు, ఈ జన్మ చేసినటువంటి ఇప్పుడు నాటిన విత్తనం ఫలం నువ్వు వస్తుంది, నీకు భవిష్యత్ వస్తుంది అది ఇప్పుడు. సో కాబట్టి అప్పుడు అనుభవిస్తే దాని ఫలం ఎక్కడికి పోదు, జోకరేగా సోపాయేగా, చేసుకున్న వారికి చేసుకున్నంత మహాదేవ అన్నారు. ఎవ్రీ యాక్షన్ ఇస్ ఈక్వలెంట్ అపోజిట్ రియాక్షన్ అనమాట అకార్డింగ్ టు ది న్యూటన్స్ లా. సో కాబట్టి ఇప్పుడు వస్తుంది నాకు అంటే కూడా ఇది నేను గతంలో చేసింది, భవిష్యత్తులో రాబోతుంది అంటే కూడా అది నేను ఇప్పుడు చేస్తున్న కర్మనే అనమాట. కాబట్టి ప్రజెంట్ ఈజ్ ద ఫౌండేషన్ ఫర్ మై ఫ్యూచర్ ఆల్వేస్. కాబట్టి ఇప్పుడు ప్రజెంట్ లో నేను ఏదైతే అనుభవిస్తున్నానో దాని యొక్క ఫౌండేషన్ పాస్ట్. అందుకోసం సో అక్కడ చేసినటువంటి కర్మ ఫలాలు ఏదైతే చాలా హత్యలు హింసలు నేరాలు చేసి అంత క్రూరమైన కర్మలు చేసినటువంటి ఆ కర్మ ఫలాలు మనకి ఈ జన్మలో మనిషి మంచిగా మారిన తర్వాత మంచి పనులు చేస్తున్నప్పటికీ కూడా దాని ఫలితం వాళ్ళకు దుఃఖం బాధ కష్టాలు నష్టాల రూపంలో అనుభవిస్తున్నాడు. అది అనుభవిస్తున్నప్పటికీ కూడా మళ్ళీ ఇవన్నీ బాధలు వస్తే నా కర్మ అని మనం చెప్తున్నాం కదా ఇక్కడే. ఎప్పుడు ఏ జన్మలో ఎవరికి నేను ఏం చేశానో పాపం నాకు తెలియకుండా ఇప్పుడు ఈ జన్మలో నేను అనుభవిస్తున్నాను అని జ్ఞాపకం ఎవరు చేసుకుంటున్నారండి విషయాలు? ఆత్మనే. గత జన్మ స్మృతి నాకు ఆ పాపం వచ్చినప్పుడు ఆ ఫలం వచ్చినప్పుడు నేనే స్మృతి తెచ్చుకుంటున్నాను కదా, ఉంది నా సబ్ కాన్షియస్ లో. అది వచ్చినప్పుడు నాకు గుర్తొస్తుందా లేదా అది ఏంటి అనేది నాకు క్లియర్ గా లేదు క్లారిటీ, బట్ ఉంది చూడండి స్మృతి అనేది. నేనే చెప్తున్నాను కదా ఏం చేశానో ఏ జన్మలో తెలిసి తెలియక ఏం పాపం ఇప్పుడైతే నేను ఎవరికి చేయలేదు అలా అంటుంటారు. సో అలాగా చాలా మంచి పనులు చేసినటువంటి వ్యక్తి కూడా విసుగొచ్చేసి చివరి దశకు వచ్చేస్తే ఇలాంటి లాజికల్ గా ఆలోచించేసి ఎవరిలో ఒకరు ఫ్రెండ్షిప్స్ అంటే ఏదో ఒక రకంగా అనమాట వాళ్ళు వాళ్ళ సంగత్యంలోకి వచ్చేసి నిజంగానే ఇచ్చేస్తా ఎందుకు వచ్చింది ఇదంతా కూడా అనేసి ఇలా మారిపోయారనుకోండి చెడుగా. కాబట్టి ఆ చివరి దశలో చెడు చెయ్యాలి అనేటువంటి ఆలోచనతో అలవాటు చేసుకుంటూ ఉన్నాడు ఇప్పుడు చెడు కర్మలు చేయడం సంగత్యంలో వచ్చేస్తూ. కానీ మళ్ళీ జన్మ పుట్టిన తర్వాత కూడా ఎలా పుడుతున్నాడు అంటే అతడు చెడు సంస్కారం లైఫ్ ఆఫ్టర్ డెత్ అది కంటిన్యూషన్ అవుతుంది అనమాట. లాస్ట్ స్మృతి ఏదైతే లైఫ్ అంతా ఏదైతే చేశారో అది రాదు, ఆఖరిలో ఏదైతే స్ట్రాంగ్ ఇంప్రెషన్ అలా ఏర్పడిపోయిందో దాన్ని నాకు మళ్ళీ నెక్స్ట్ లైఫ్ లో అది నన్ను స్టిమ్యులేట్ చేస్తుంది నా ఆలోచనలు అనమాట. బట్ అతను మనం ఇప్పుడుదే చూస్తున్నాము, కానీ గత జన్మ అతడు ఏదైతే మంచి పనులు జీవితం అంతా చేసి వచ్చాడో అదే అతడు తింటున్న ఫలాలు. మనం ఇచ్చేది కాదు అక్కడ, ఎవరో ఇచ్చేది కాదు అతను, మంచి చేసుకుని వచ్చాడు కాబట్టి అతని ముందుగా మంచి ఫలాలు వస్తున్నాయి. కానీ ఇప్పుడు చెడు చేస్తున్న కారణంగా రావట్లేదు అవి, అది మనం అక్కడ కర్మల గుహ్య గతిని అర్థం చేసుకోవాల్సి ఉంటుంది అనమాట. కాబట్టి ఇప్పుడు చేసేటువంటి చెడు ఫలం తప్పనిసరిగా ఎక్కడ తప్పించుకోలేదు అండి మనిషి, అనుభవించక తప్పదు.
జనరల్ గా ఇటువంటి ఆలోచనకి తావు ఇవ్వం, అంటే గత జన్మలో చేసుకున్న పాపం వాళ్ళు అనుభవిస్తున్నాం మనము అన్నవరకే ఆగిపోతుంది. కానీ ఇప్పుడు చేసే మంచి పని మనకి మళ్ళీ ఫ్యూచర్ లో పనికి వస్తుంది, మంచి ఫలితాన్ని ఇస్తుంది అన్న ఆలోచన తొందరగా రాదు, ప్రాసెస్ అవ్వదు. కాబట్టి అసలు ఈ జన్మలోనే మనం ఇలా రియలైజ్ అయ్యి మన సంస్కారాన్ని మంచితనం వైపుకి మనం మార్చుకోవటానికి వీలుందంటారా? దానికి ఎలాంటి సాధనం కావాలి?
సో ఎప్పుడైనా మార్పు అనేది ఏ మూమెంట్ లో అయినా సాధ్యమే అన్నమాట. అది ఎప్పుడైనా మార్చుకోవచ్చు, కానీ ఎప్పుడు అంటే మనం అనుకున్నప్పుడు, అది ఆ సెకండ్ అన్నమాట. ఇఫ్ యు థింక్ యూ క్యాన్ అన్నమాట, ఏదైనా సరే. సో కాబట్టి ఒకవేళ నాకు నా చుట్టుపక్కల వాళ్ళు కావచ్చు, నా సాంగత్యమైనా కావచ్చు, తల్లిదండ్రులు కావచ్చు, నా గురువులు కావచ్చు, సమాజం కావచ్చు, అన్ని విధాలుగా ఎంకరేజ్ చేసే వాళ్ళు ఉండి నన్ను మార్చాలని ఎంత ప్రయత్నం చేస్తున్నా, నేను మాత్రం మొండికేసి నా వల్ల కాదు నేను మారను అన్నాను అనుకోండి, అలా నేను ఎప్పుడైతే లాక్ చేసి పెట్టుకున్నానో లోపల అనమాట, నేను మారను అనేది, బస్ మార్పుకు ఏదైతే డోర్స్ ఉంటాయో లోపల నుంచి అన్నాను. సో అలాంటి వాళ్ళని మార్చడం బ్రహ్మదేవుడు దిగి వచ్చినా మారడంటారు అలాంటి వాళ్ళు, వాళ్ళని మార్చడం సాధ్యం కాదు. కాబట్టి మార్పు ఎప్పుడు సాధ్యం అవుతుంది అని అంటే నాలో రావాలి ఆ రియలైజేషన్ అనమాట. అప్పుడు వాళ్ళు మారాలని స్ట్రాంగ్ గా నిర్ధారించుకున్నారనుకోండి, సో ఆ సంస్కారం ఇది ఎప్పుడు మనకు అవేకనింగ్ అవుతుంది అంటే మనకి ఈ ఆధ్యాత్మిక చింతన, ఆధ్యాత్మిక జ్ఞానం, ఈ యొక్క కర్మల రహస్యాలన్నీ మనకు నేర్చుకునే అవకాశం చాలా ఉంటుంది వీటిలో అనమాట. స్పిరిచువల్ లైఫ్ అనేది మనకి జీవితంలో అది కూడా ఒక భాగమే అనమాట మన నిత్య జీవితంలో. అందుకే మనం అది తప్పనిసరిగా ఉండాలని చెప్పుకుంటూ ఉంటాము. ఈ రాజయోగ అభ్యాసం ఏదైతే మనం మెడిటేషన్ ఇక్కడ ప్రాక్టీస్ చేస్తుంటామండి, ఈ రాజయోగ మెడిటేషన్ వల్ల మనలో అలవడేటువంటి కొత్త సంస్కారం ఏదైతే ఉంటుందో దాన్ని విల్ పవర్ అని చెప్పుకుంటాం, మనోబలం అనమాట. ఇది ఒక కొత్త సంస్కారం మనలో ఏర్పడుతుంది. సో ఈ మనోబలం ఎప్పుడైతే మనిషిలో జాగృతం అవుతుందో దాన్ని, అప్పుడు మనిషి మామూలు సామాజిక స్ట్రెస్ కోసం చేసేటువంటి సంఘ సేవా కార్యక్రమాలు చేయడము, దాన పుణ్యాలు చేయడమే కాదని అంతకంటే అత్యున్నతమైనటువంటి అలవాట్లు, సంస్కారాలు అనొచ్చు, ఆలోచనలు అనొచ్చు, చాలా సర్వశ్రేష్ఠమైన సంస్కారాలు అంటే భగవంతుడు ఏం చెప్తున్నారంటే, మనం తలుచుకుంటే మానవు నుంచి దేవతలాగా తయారయ్యే సంస్కారాలు కూడా మనం ఈ జీవితంలోనే అలవర్చుకోవచ్చు అనమాట. అంత గొప్ప ఛాన్స్, అవకాశం మనకి. దానికి తగినటువంటి జ్ఞానాన్ని, దానికి తగినటువంటి పాలన మనకి రోజు ఇక్కడ బ్రహ్మకుమారి ఆర్గనైజేషన్ లో భగవంతుడి ద్వారా జరుగుతూ ఉంటుంది అనమాట. అది మనకి లభిస్తుంది కాబట్టి ఆ అవకాశాన్ని నిజంగా తీసుకుని మనం ఇప్పుడు మనము మార్చుకోవాలి అనుకుంటే మన చేతిలో ఉంది.
థ్యాంక్ యూ సిస్టర్. ఆత్మ పనిచేసే విధానం గురించి, అందులో మనసు, బుద్ధి, సంస్కారం గురించి చాలా చక్కగా వివరించారు సిస్టర్. అందులో భాగంగా బుద్ధి మనల్ని ఎలాగ జాగృతం చేస్తుంది, మంచి పనులు చేయడానికి, మంచి డెసిషన్స్ తీసుకోవడానికి మనల్ని ఎలాగ ప్రేరేపిస్తుంది అనేది చెప్పారు. అలాగే సంస్కారం అనేది మన అలవాట్లే అని కూడా బాగా చెప్పారు. ఈ సంస్కారం అనేది ఎలా అలవాటు అవుతుంది అంటే జన్మతః వచ్చే సంస్కారం, పూర్వజన్మ సంస్కారం, చుట్టుపక్కల ప్రపంచం నుంచి అలవడే సంస్కారం, అన్నింటికన్నా మించి సాంగత్యం వల్ల ఏర్పడే సంస్కారం. అయితే మన పూర్వజన్మలో మనం చెడు పనులు చేస్తే ఈ జన్మలో మరి మంచి ఎలా అనుభవిస్తున్నాము, మంచివారిగా ఎలా చలామణి అవుతున్నాము? పూర్వజన్మలో చెడ్డ పనులే మన ఈ జన్మలో అనుభవించే కష్టాలు, ఇప్పుడు చేసే మంచి పనులే వచ్చే జన్మలో చేసే సుఖాలు అని చాలా చక్కటి థియరీ చెప్పారు. అయితే ఇక్కడ ఇంకొక విషయం నాకు చాలా మోటివేటింగ్ గా అనిపించింది ఏంటంటే, ఒక పాయింట్ లో ఎనీ ఇండివిజువల్, ఏ మనిషి అయినా సరే రియలైజ్ అయితే నేను కూడా మంచివాడిగా మారొచ్చా, నాలో కూడా మార్పు సంభవమేనా అన్న ఒక ఆలోచన కలిగితే తప్పకుండా మారొచ్చు, ఈ లౌకిక ప్రపంచంలో ఉంటూనే మనం దేవతామూర్తులుగా మారొచ్చు, అక్కడ ఎన్నో మార్గాలున్నాయి అని చెప్పారు. మరి ఆ మార్గాలు తెలుసుకోవాలని నాకు కూడా చాలా కుతూహలంగా ఉంది. కానీ మరి మళ్లీ వచ్చే ఎపిసోడ్ వరకు మనం ఆగక తప్పదు. అంతవరకు సెలవు, మరి నమస్కారం. ఓం శాంతి సిస్టర్.